श्रीमद् भागवतम की जय। श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम मदर स्कंदम 8వ అధ్యాయం శ్లోకం సంఖ్య 19. మాయా జవనికాచ్ఛన్నం అజ్ఞా దోక్షజం అవ్యయం నలక్ష్యసే మూఢదృశా నటో నాట్యధరో యథా. తాత్పర్యము మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా ఇస్కాన్ సంస్థాపక ఆచార్య. తాత్పర్యం: పరిమిత ఇంద్రియ జ్ఞానమునకు పరుడవైనందున నీవు యోగమాయ తెరచే కప్పబడి ఉండి అవ్యయతత్వమై ఉన్నావు. వేషధారి అయిన నటుడు గుర్తింపబడని చందమున నీవు మూఢునకు గోచరింపకున్నావు. భాష్యం: అజ్ఞానులైన వారు తనను తమవలనే సామాన్య మానవుడిగా పొరపాటుగా భావించి హేళన చేయుదురని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. అదే విషయము ఇచ్చట కుంతీదేవిచే నిర్ధారింపబడుచున్నది. భగవానుని అధికారమునకు ఎదురు తిరిగేడివారే అజ్ఞానులైనట్టి వారు. అసురులుగా తెలియబడు అట్టివారు శ్రీకృష్ణ భగవానుని ఆధిపత్యమును ఎన్నడూ అంగీకరింపరు. రామ నృసింహ వరాహాది రూపములలోనూ మరియు కొన్నిమార్లు తన సహజ కృష్ణ రూపమునందు ఆ దేవదేవుడు మన నడుమ అవతరించి అద్భుతములైన పలు మానవాతీత కర్మలను ఉన్నరించుచుండును. ఈ మహావాంగ్మయపు దశమస్కందమున మనము దర్శింపనున్నట్లు శ్రీకృష్ణుడు తన తల్లి ఒడిలో నున్న కాలము నుండియే పెక్కు మానవాతీత కర్మలను ప్రదర్శించి ఉండను. తనను చంపుటకై స్థనములకు విషము పూసుకొనినను పూతన రక్కసిని అతడు వధించింది. సామాన్య బాలుని వలె ఆమె స్థనముల నుండి క్షీరమును త్రాగుటయే గాక ఆమె ప్రాణములను సైతము ఆ దేవదేవుడు హరించి వేసింది. అదేవిధముగా బృందావన వాసులకు రక్షణమునొసగిడి నిమిత్తమై శ్రీకృష్ణ భగవానుడు బాలుడు కుక్క గొడుగును ఎత్తి పెట్టేడి రీతి గోవర్ధన పర్వతమును పలు దినములు ఎత్తి పట్టెను. భగవానుని ఇట్టి మానవాతీత కర్మలెన్నయో పురాణములు ఇతిహాసములు ఉపనిషత్తుల వంటి ప్రామాణికమైన వేదవాంగ్మయమున వివరింపబడి ఉన్నవి. భగవద్గీత రూపమున ఆ దేవదేవుడు పలు అద్భుత ఉపదేశములను గావించి ఉన్నాడు. యోధునిగా, గృహస్థునిగా, ఆచార్యునిగా, త్యాగిగా అతడు తన శక్తి సామర్థ్యములను ప్రదర్శించి ఉన్నాడు. వ్యాసుడు, దేవలుడు, అసితుడు, నారదుడు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు, జీవగోస్వామి, విశ్వనాథ్ చక్రవర్తి, భక్తి సిద్ధాంత సరస్వతి మరియు ప్రామాణికులైన ఇతరులు అతనిని పూర్ణ పురుషోత్తముడైన భగవానునిగా అంగీకరించినారు. అంతేగాక అతడు కూడా అదే విధముగా ప్రామాణిక వాంగ్మయమునందు పెక్కుచోట్ల ప్రకటించి ఉన్నాడు. అయినప్పటికీ శ్రీకృష్ణుని పరతత్వముగా అంగీకరించుటకు సమ్మతింపని అసుర స్వభావము కలిగిన ఒక తరగతి వారు కలరు. పూర్వము మరియు ప్రస్తుతము కావించిన పలు పాపకర్మల ఫలములైన వారి అజ్ఞానము మరియు ముండితనములే దానికి కారణం. అటువంటి వారు శ్రీకృష్ణుడు తమ ఎదుట నిలిచినను ఆ దేవదేవుని గుర్తింపలేకపోయిరు. మరి యొక్క ముఖ్య విషయం ఏమనగా తమ పరిమితమైన ఇంద్రియములు పైననే అధికముగా ఆధారపడు వారు ఎన్నడూనూ శ్రీకృష్ణుని దేవదేవునిగా ఎరుగజాలరు. అట్టివారు నేటి శాస్త్రజ్ఞుల వంటి వారు. వారు ప్రతిదాన్ని కూడా తమ ప్రయోగాత్మక జ్ఞానముతో తెలుసుకునగోరదు. కానీ పరిమితమైన ప్రయోగాత్మక జ్ఞానము ద్వారా శ్రీకృష్ణ భగవాను అనుభవమునర్చుకునుట అత్యంత దుర్లభము. కనుకనే ఈ శ్లోకమునందు అతడు అధోక్షజునిగా వర్ణింపబడినాడు. అనగా ఆ దేవదేవుడు ప్రయోగాత్మక జ్ఞానమునకు పరమైనట్టివాడు. వాస్తవమునకు మన ఇంద్రియములు పరిమితములైనవి, సమస్తమును గాంచగలమని వాదము కావించినను కొన్ని ప్రత్యేక పరిస్థితులందే మనము దేన్నైనా కాంచగలమని అంగీకరింపవలసి ఉంది. కానీ అట్టి పరిస్థితులు మన అధీనమున ఉండునటువంటివి కావు. అనగా భగవానుడు అటువంటి భౌతిక ఇంద్రియ జ్ఞానమునకు పరమైనట్టివాడు. ఇచ్చట కుంతీదేవి బద్ధజీవుల ఈ లోపమును అంగీకరించుచున్నారు. అట్టి అల్పజ్ఞులైన వారికి దేవాలయములు, మసీదులు లేదా ప్రార్థనా మందిరములు అత్యంత అవసరం. ఏలనన అటువంటి పవిత్ర స్థలములందు వారు భగవాను ప్రామాణికతను అంగీకరించుటను మొదలుడి ప్రామాణికులైన వారి నుండి ఆ దేవదేవుని గుర్తి శ్రవణం చేయగలరు. ఈ విధమైన ఆధ్యాత్మిక జీవన ఆరంభము అల్పజ్ఞులైన వారికి అత్యంత అవసరం. ఈ రీతిగా జీవన సామాన్యమునందు ఆధ్యాత్మిక విలువల స్థాయిని వృద్ధి చేయుటకు అవసరమైన అట్టి పూజాస్థలముల ఏర్పాటును కేవలం మూర్ఖులైన వారే నిందింతురు. సాధనయందు పురోగమించిన భక్తులకు సేవా కార్యము ద్వారా ఆ దేవదేవుని ధ్యానించుట ఎంతటి లాభదాయకమో, సాధారణముగా దేవాలయములు, మసీదులు లేదా ప్రార్థనా మందిరములందు కావించబడు రీతి భగవాను ముందు వంగి నమస్కరించుటయు అల్పజ్ఞులకు అంతే లాభదాయకము కాగలదు. నమస్తే సారస్వతి గౌరవాన్ని పాశ్చాత్యారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవాను అధికారమునకు ఎదురు తిరిగడి వారే అజ్ఞానులైనట్టు వారు. ఇది మొత్తం ఈ భౌతిక సంసారం ఉండడానికి మొత్తం కారణం భగవాన్ అధికారానికి ఎదురు తిరగడమే. లేదంటే ఈ భౌతిక సంసారమే సృష్టించాల్సిన అవసరం లేదు. ఇంకా ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఈ భౌతిక సంసారంలోకి వచ్చేస్తామో మనం, అప్పుడు ఏం జరుగుతుంది, పరిమిత ఇంద్రియ జ్ఞానమునకు ఇంద్రియ జ్ఞానం మనకు ఉంటుంది. పరిమితమైన ఇంద్రియ జ్ఞానం అంటే మన ఇంద్రియాలు కూడా, ఇంద్రియాలు మనకి చెప్పుకుంటాం ఏంటి, నాలుగు అంటే మనిషిలో అంటే ప్రతి మానవుల్లో నాలుగు లోపాలు ఉంటాయి. ఏంటి, అసంపూర్ణమైన ఇంద్రియాలు, ఇతరులను మోసం చేసే లక్షణాలు కలిగి ఉండడం బద్ధజీవులు ముఖ్యంగా. ఇంకేంటి, అసంపూర్ణమైన ఇంద్రియాలు, ఇతరులను మోసం చేయడం, భ్రమకు గురి అవ్వడం, ఇంద్రియాలు నాలుగు అంటే నాలుగు లోపాలు అనమాట. బద్ధజీవుల్లో నాలుగు లోపాలు ఉంటాయి. ఏంటంటే తప్పు చేసే ప్రవృత్తి, ఎప్పుడు తప్పు చేసే ప్రవృత్తి కలిగి ఉండడం, ఇతరులను మోసం చేయడం, మన యొక్క ఇంద్రియాలు అసంపూర్ణమైన ఇంద్రియాలు కలిగి ఉండడం, ఇంకా ఇతరులను మోసం చేయడం, భ్రమకు గురవడం, ఈ నాలుగు లోపాలు బద్ధజీవుల్లో ఉంటాయి. అదే మనం బద్ధజీవులు కాకుండా నిరంతరం భగవంతుడి సేవలో ఉన్నాం అనుకోండి, అంటే భగవంతుడి అధికారాన్ని తిరస్కరించకుండా ఉన్నట్లయితే ఈ నాలుగు లోపాలు ఉండవు, పూర్తి జ్ఞానం వాళ్ళకి ఉంటాయి. ముందల శ్లోకంలో నిన్న మనం చెప్పుకున్నాం ఏంటి, ఈ ప్రతి ఒక్క జీవుల్లో కూడాను ఈ జ్ఞానం అనేది ఏదైతే అంటే భగవంతుని అర్థం చేసుకోవాల్సిన జ్ఞానం అనేది ఉందో అది ప్రతి ఒక్కటి ప్రతి జీవిలో కూడా ఉంది. కానీ ఎప్పుడైతే భగవంతుడి అధికారాన్ని తిరస్కరిస్తామో వెంటనే మాయ కప్పేస్తుంది అన్నమాట ఆ యొక్క జ్ఞానాన్ని. అందువలన ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇంద్రియాలకు అతీతంగా అధోక్షజ అంటే మన యొక్క ఈ భౌతికమైన కళ్ళకి భగవంతుని భౌతికమైన కళ్ళతో మనం చూడలేము. దీనికి అతీతంగా అంటే భౌతికమైన ఇంద్రియాలు, అధోక్షజ అంటే భౌతిక ఇంద్రియాల ద్వారా మనం భగవంతుణ్ణి అర్థం చేసుకోలేము. దానికి ఆధ్యాత్మికమైన ఇంద్రియాలు కావాలి భగవంతుని చూడాలంటే, భగవంతుని అర్థం చేసుకోవాలంటే. అందువలన ఎవరైతే భగవంతుడి అధికారాన్ని తిరస్కరిస్తారో వాళ్ళు వెంటనే మాయ ద్వారా కప్పేయబడతారు. ఇంకా ఏమని చెప్తున్నారు, ఈ మాయ ద్వారా ఎవరైతే కప్పేయబడ్డారో, ఏ జీవులైతే బద్ధజీవులైనయో, మాయకి సేవ చేస్తూ ఉన్నాయో, అంటే ఇక్కడ ఏమిటి ముఖ్యంగా అంటే, నేను కృష్ణుడికి సేవ చేయను, నేను కృష్ణుడికి ఎందుకు సేవ చేయాలి, నేను విడిగా ఉండే ఆనందంగా ఉండగలను అనేదే ఇక్కడ మొత్తం సమస్యకి, భౌతిక సంసారంలో మనం ఉండడానికి కారణం. దాన్ని కానీ ఎప్పుడైతే మనం వీడి తిరిగి మనం భగవంతుడి శరణాగతి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో, ఆ యొక్క అడ్డు తెర ఏదైతే ఉందో, మాయా యవనిక, యవనిక అంటే అడ్డుతెర, అడ్డుతెర ఏదైతే ఉందో భగవంతుడికి మనకి వేరు చేసేది, అంటే ఈ మాయ మెల్లగా తొలుగుతుంది అన్నమాట. వాళ్ళని ఏమంటారు అంటే ఇక్కడ చెప్తున్నారు, అటు తెలియబడు అట్టివారు అంగీకరింపరు. వాళ్ళని ఏమంటారు, అసురులు. వాళ్ళని అసురులు అంటారు, అంటే ఈ భౌతిక సంసారంలో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా అసురులు. దేవతలు అందరూ కూడా ఏ విధంగా అసురులు అంటే, మనం చెప్పుకుంటాం దేవతలు భగవంతు దేవతలు ఉన్నత లోకాల్లో ఉన్నారు, రాక్షసులు అధోలోకాల్లో ఉన్నారు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అసుర స్వభావం అనేది ఉంది. ఎవరైతే అసుర స్వభావం చాలా తక్కువ కలిగి ఉంటారో, ఇక్కడ అసుర స్వభావం అంటే ఏమిటి, కృష్ణుడితో కాకుండా మనం ఏ విధంగా మనం సొంతగా ఆనందాన్ని అనుభవించడం అనే కోరిక అసుర స్వభావం. అది పాతాళలోకం నుంచి పై లోకాలు వెళ్ళే వరకు అది ఆ యొక్క కోరిక అనేది వాళ్ళ తీవ్రత తగ్గుతుంది. కాబట్టి ఈ భౌతిక సంసారంలో ఎవరైతే ఈ యొక్క అంటే అసుర స్వభావం తక్కువ కలిగి ఉన్నారో వాళ్లే దేవతలు. ఇంకా వాళ్లలో కూడా అంటే అక్కడికి మనం చూడొచ్చు, రాక్షసుల్లో కూడా కొంతమంది భక్తులైన వాళ్ళు ఉన్నారు, శుద్ధ భక్తులు. ఏ విధంగా బలి మహారాజ్, ప్రహ్లాద మహారాజ్, వీళ్ళందరూ రాక్షస కుటుంబంలో పుట్టారు. కానీ పుట్టినప్పటికీ ఆ రాక్షస యొక్క ప్రవృత్తి విడనాడి వాళ్ళు భగవంతుడిని శరణాగతి పొందారు, కనుక వాళ్ళు శుద్ధభక్తులు అయ్యారు. అదేవిధంగా దేవతల్లో కూడా అనేక మంది. అంతేందుకు ఆచార్యులు చెప్తున్నారు భాగవతంలో ఏంటంటే, ప్రతిసారి బ్రహ్మ భక్తుడు అవ్వాల్సిన అవసరం లేదంట. ఇప్పుడు ఉన్న బ్రహ్మ కృష్ణుడి యొక్క శుద్ధ భక్తుడు, కానీ ప్రతిసారి బ్రహ్మ భగవంతుడి భక్తుడు అవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అంటే అతనిలో కూడా ఈ అసుర ప్రవృత్తి అనేది ఇంకా ఉంటుందన్నమాట. అయితే అందువలన ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొందాలనుకుంటున్నారో వాళ్లే పూర్తిగా ఈ అసుర స్వభావాన్ని వదిలేస్తారు. కాబట్టి ఈ అసుర స్వభావం వదలడం అనేది మనం చూడొచ్చు, బ్రహ్మస్థితిలో ఉన్నా కూడాను బ్రహ్మకు తెలుసు నేను విష్ణువు నుంచే వచ్చాను, ఇవన్నీ కూడా తెలుస్తూనే ఉంటాయి, కానీ అది మర్చిపోతూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే సృష్టిలో సృష్టి కార్యం చేస్తూ ఉంటారో అప్పుడు నేనే కర్తని, కర్తాహం ఇది ప్రకృతే క్రియమాణని గుణకర్మాణి సర్వశ అహంకార ఇది ఎమ్మే కర్త అహంకార విముడాత్మ కర్తాహం ఇది మన్యతే అని నేనే ఇది చేస్తున్నాను అనుకుంటాను. మరి చూడండి, అంటే బ్రహ్మస్థితిలో ఉన్న బ్రహ్మకి ఎప్పుడు తెలుసు నేను విష్ణువు నుంచి వచ్చాను, మొదట ఆయన ఇచ్చేది జ్ఞానం ఎవరికైనా. కానీ ఎప్పుడైతే సృష్టి ఆరంభించడం మొదలుపెట్టి తను సృష్టిస్తూ ఉంటారో, ఏదైతే మొదట్లో ఉన్నది మనం కూడా చూస్తుంటాం కదా, మనం ఎవరైతే మనకి మొదట్లో సహాయం చేసిన వాళ్ళు లేదా ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు, అంటే మనం ఉన్నతిని మనకి ఇచ్చిన వాళ్ళు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళని మనం మర్చిపోయే స్వభావం మనలో ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే బద్ధజీవులు మనం ఎప్పుడు కూడా ఈ అసత్ అంటే ఏదైతే నిజం కాదో దాన్ని నిజం అనుకుంటున్నాం. ముఖ్యంగా ఏమిటది అంటే దేహాత్మ బుద్ధి, మన ఇంద్రియాలు అనుకోవడం. ఈ అసత్తులో ఎప్పుడు ఉన్నంతకాలం చాలా చాలా కష్టం మనం ఈ గుర్తుంచుకోవడం అనేది. కాబట్టి బ్రహ్మ అంతటి వాళ్ళకే చాలా కష్టం అవుతుంది గుర్తుంచుకోవడం. మరి మనం ఈ మధ్య మొత్తం సత్యలోకం నుంచి పాతాళలోకంలో చూసినట్లయితే మనం మధ్యలో ఉన్నాం. అంటే ఇక్కడ కష్టాలు సుఖాలు రెండూ ఉన్నాయి, అంటే భౌతికమైనవి. కాబట్టి మనకి ఇంకా కష్టం, ఎందుకంటే బ్రహ్మ పూర్తిగా అతని యొక్క ఇంకా ఏమని చెప్పబడుతుందంటే శాస్త్రంలో భాగవతంలో బ్రహ్మ యొక్క దేహం పూర్తిగా జ్ఞానంతో తయారు చేయబడింది ఉంటుందంట, జ్ఞానంతో బుద్ధితో. మరి మన దేహం పూర్తిగా అంటే 8 రకాల సూక్ష్మ స్థూల దేహం, 8 రకాల పదార్థాలతో తయారు చేయబడింది, భూమి నీరు నిప్పు గాలి ఆకాశం బుద్ధి మనసు అహంకారం. కాబట్టి బ్రహ్మకే ఈ అహంకారం దాటడం అంటే అహంకారం వలన ఏమవుతుంది, నేను ఈ దేహాన్ని నేనే సృష్టి చేస్తున్నాను అంతా నేనే అనే భావన అనేది వస్తుంది. అలానే అతనేమి పూర్తిగా రాక్షసుల్లాగా అందరినీ తినేయడం లేదా ఇతర రాక్షసులాగా ప్రవర్తించట్లేదు, కానీ ఆ భావం ఏదైతే ఉందో అంటే ఒక అహంకారం అనేది వస్తుంది, మిథ్యాహంకారం నేను చేస్తున్నాను అనేది. అందువలన పూర్తిగా ఎప్పుడు నిరంతరం భగవంతుడిని స్మరించి నిరంతరం నేను కృష్ణుడి యొక్క సేవకుణ్ణి అనే భావన అతనిలో ఉండట్లేదు, అంటే శుద్ధ భక్తుడిగా ఉండట్లేదు. అతనికి తెలుసు భగవంతుడి ద్వారా జరుగుతుంది, కానీ పూర్తిగా అతనే అంటే ప్రతి క్షణం ఏ విధంగా అయితే ఇక్కడ ఆచార్యులు ఉన్నారు, రామానుజాచార్య, మధ్వాచార్య, వీళ్ళందరూ ఏంటి, ప్రతి క్షణం నేను కృష్ణుడి యొక్క సేవకుణ్ణి అనే భావంలో ఉన్నారు. కానీ మరి బ్రహ్మ, ఇతర దేవతలు వీళ్ళందరూ కూడా ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే వాళ్ళు ఈ దేహాత్మ బుద్ధిలోకి చాలా త్వరగా వచ్చేస్తారు. అలాంటిది మరి మన పరిస్థితి, ఈ మనం చాలా ఇంకా ఎక్కువగా వస్తాం ఈ దేహాత్మ బుద్ధిలోకి. ఎప్పుడైతే ఈ దేహాత్మ బుద్ధిలో ఉంటామో మనం కృష్ణుడి సేవకులు అనేది మర్చిపోతాం. మర్చిపోయి అనుక్షణం మనం మనమే కర్తాహం, మనమే చేస్తున్నాం, మనమే ఇంకా ఏం చేస్తున్నారు. అందువల్లనే ఇప్పుడు అసురులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కలియుగంలో, ఎందుకంటే చాలా దిగజారిన యుగం అన్నమాట ఇది కలియుగం అనేది, చతుర్యుగాల్లో చివరి యుగం. ఇక్కడ ఏంటి, అనేక మంది వాళ్ళు శాస్త్రవేత్తలు, నిజానికి వాళ్ళకి ఎటువంటి శాస్త్రం తెలియదు, శాస్త్రవేత్త అంటే శాస్త్రం తెలిసిన వ్యక్తి అని, కానీ వీళ్ళని మనం శాస్త్రవేత్తలుగా పరిగణిస్తున్నాం. ఎవరైతే భగవంతుడిని పూర్తిగా తిరస్కరిస్తున్నారు, రాక్షసుల్ని శాస్త్రవేత్తలుగా మనం పరిగణిస్తున్నాం. నిజమైన శాస్త్రవేత్తలు ఎవరు, ఇక్కడ చెప్పారు నిజమైన శాస్త్రవేత్తలు వ్యాసుడు, దేవరుడు, అసితుడు, నారదులు, మధ్వాచార్య, వీళ్ళు శాస్త్రవేత్త అంటే వీళ్ళు నిజంగా శాస్త్రాన్ని తెలుసుకున్నవాళ్ళు. కానీ మనం వాళ్ళని వదిలేసి వీళ్ళని శాస్త్రవేత్తలు ఎవరైతే అంటే పూర్తిగా భిన్నమైన వాళ్ళని మనం ఆధారంగా తీసుకొని వాళ్లే గొప్పవాళ్ళుగా మనం పరిగణిస్తున్నాం ఇప్పుడు కలియుగం. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఇంద్రియాల ద్వారా అంతా కూడా మనం ప్రయోగాత్మకంగా భగవంతుని అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అందుకే కృష్ణుడు ఏమని చెప్తున్నాడు భగవద్గీతలో, నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయాపహృత జ్ఞాన ఆసురీభావం ఆశ్రిత. వీళ్ళందరూ కూడా ఎందువలన ఇలా ఉన్నారంటే ఆసురీభావం ఆశ్రిత, అసురుల యొక్క లక్షణాలు. అసురు లక్షణాలు అంటే ఏమిటంటే ఇంద్రియ భోగం చేయడం కూడా అసురు లక్షణం. ఇంకా మనం చెప్పుకోవచ్చు సంఘంలో చాలామంది ఉంటారు, ఇతను ఎటువంటి తప్పు పని చేయడు కానీ ఇంద్రియ భోగం చేస్తాడు, కృష్ణుడే అన్నిటికీ మూలం అనేది అతనికి తెలియదు. అప్పుడు అతను కూడా అసురు లక్షణాలు కలిగి ఉన్నట్లే. ఎంత పాళ్లలో అయితే అతని యొక్క ఇంద్రియ భోగాన్ని వదిలేసి భగవంతుడైన కృష్ణుడే అన్నిటికీ మూలం అని తెలుసుకుంటాడో అంతపాళ్ళలో అతను అసురుడు కాదు, అంతపాళ్ళలో అతను భక్తుడు. మరి మనం అటువంటి స్థితికి మనం అంటే ఈ ఆచార్యుల యొక్క స్థితికి, వాళ్ళందరూ శుద్ధ భక్తులు, మనం కూడా ఒక రోజుకి శుద్ధ భక్తుడు అయితే కానీ భగవంతుడిని చేరుకోలేం, కృష్ణుని పూర్తిగా అర్థం చేసుకోలేం, కృష్ణుడి యొక్క స్వరూపాన్ని మనం చూడలేం. మరి అటువంటి కృష్ణుడి యొక్క స్వరూపాన్ని మనం చూడాలంటే మనం ఎటువంటి భక్తి చేయాలి, ఎందువల్లంటే బ్రహ్మ వంటి దేవతలకే చాలా కష్టంగా ఉన్నాం అర్థం చేసుకోవడం. మరి మనం ఎటువంటి భక్తి చేయాలంటే అకామ సర్వకామవ మోక్షకామవ ఉదాహరణది తీవ్రైన భక్తి యోగైనా ఏజేత పురుషం పరం, అంటే చాలా తీవ్రమైన భక్తి చేస్తే కానీ మనం భగవంతుని చేరుకోవాలి. అందుకే కృష్ణుడు కూడా చెప్తున్నారు మనుష్యానాం సహస్రేషు, ఎవరో కొన్ని వేలల్లో ఒకళ్ళు ప్రయత్నం చేస్తారు, అటువంటి వేలల్లో ఒకళ్ళు వస్తారు. కాబట్టి ఇది అంత తేలికైంది కాదు కృష్ణుని అర్థం చేసుకో, కృష్ణుని దర్శించడం అనేది. అందువలన ఇంకా ఈశోపనిషత్తులో ఒక భక్తుడు ప్రార్థిస్తూ ఉంటారన్నమాట, ఏమిటంటే ఒకవేళ మనం అర్థం చేసుకున్నాం మనం ఆత్మని, భగవంతుని చూడడం ఇంకా కష్టమే, దానికి నేరుగా కృష్ణుడి యొక్క కృప ఉండాలి. ఆ కృష్ణుడి యొక్క కృప ఉండాలంటే ఎంతో తీవ్రమైన భక్తి చేయాలి. ఈశోపనిషత్తులు ఏం చెప్తున్నారు, ఆ భక్తులు ఏం చెప్తున్నారంటే నీ యొక్క అంటే నీ యొక్క ఆధ్యాత్మిక ఈ వెలుగు ఏదైతే ఉందో ఈ వెలుగుని కొంచెం తప్పించినట్లయితే నేను నీ దర్శనం చేసుకోవచ్చు చేసుకోగలనని భక్తుడు ప్రార్థిస్తున్నాడు కృష్ణుడిని. అంటే కృష్ణుడిని చూడడం అంటే అంత తేలిక కాదు, చాలా చాలా కష్టం, చాలా చాలా కష్టం. కాబట్టి ఇది మనం ఎప్పుడు మనం గుర్తుంచుకుంటే మనం ముందరికెళ్ళగలం. కానీ మనం ఓకే పర్లేదు అంతా బాగానే ఉందనుకుంటే అంతే, ఇంద్రియ భోగం అనేది వెంటనే వస్తుంది. ఎప్పుడైతే ఇంద్రియ భోగం అనేది మనం ఆపుతున్నాం అంటే అది శరణాగతి ఒకనొక లక్షణం అన్నమాట. అంటే కృష్ణుడే అన్నిటికీ మూలం కాబట్టి అతనే అన్నిటికీ భోక్తారాం యజ్ఞ తపసాం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇది ఎప్పుడు వస్తుంది ఇదంతా అంటే ఒకే ఒకటి గుర్తుంచుకోవాలి, ఏంటి, మనం దాసాను 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 దాసు, కృష్ణుని యొక్క దాసాను 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 దాసు అనేది గుర్తుంటే మనం ఇంద్రియ భోగం ఇవన్నీ కూడా ఆపుతాం. కాబట్టి ఇది చాలా తీవ్రంగా చేయవలసింది భక్తి. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు నేను చాలాసార్లు చెప్పాను ఇది, శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఏమని చెప్తారంటే భక్తి అనేది ఒక రేజర్ మీద నడవడం లాంటిది అని చెప్తారు. కాబట్టి చాలా తీవ్రంగా చేయాలి మనం కృష్ణుని అర్థం చేసుకోవాలన్నా కూడాను, లేదా కృష్ణుణ్ణి ఇంకా నిజానికి చెప్పాలంటే ఈ భాష్యం చాలా పెద్దది ఉంది, చాలా ఎక్కువ చెప్పుకోవచ్చు, అనేక విషయాలు ఉన్నాయి. కృష్ణుడు ఏ విధంగా భగవంతుడు అనేది చిన్నప్పటి నుంచి చాలామంది చెప్తారు. కృష్ణుడు కూడా సామాన్యమైనవాడు అని, మాయా ముఖ్యంగా మాయావాదులు. కృష్ణుడు కూడా సామాన్యమైన మనిషే, కానీ ఆయన సత్వగుణంలో వచ్చాడు. భగవంతుడు బ్రహ్మ నుంచి వచ్చినప్పుడు ఎప్పుడైతే బౌద్ధ సంసారంలో వస్తాడో సత్వగుణంలో ఉండి వివరంగా మహానుభావులు వస్తారు. మనం కూడా అలా అవ్వగలం ఒకరోజుకి అని చెప్తారు. అది పూర్తిగా శాస్త్రానికి విరుద్ధం. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు అనేక శ్లోకాలు ఏంటి, నయనం చెందంతి ఆత్మని ఎప్పుడూ మనం కత్తిరించలేము, లేదా గాలి శోషించుకోలేదు, నీరు తడపలేదు, మరి అలాంటిది మాయ అని ఆవరించిందని చెప్తున్నాడు. మరి అంటే మాయ భగవంతుడి కంటే గొప్పది. ఏది శక్తివంతమైన వాళ్ళు ఉంటారో వాళ్లే మిగతా వాళ్ళని నియంత్రించగలరు. ఇక్కడ ఏమని చెప్తారు మాయవాదులు, ఈ భగవంతుడు మాయాధీనంలోకి వచ్చాడు అంటే మాయ ఎవరు, భగవంతుడి కంటే శక్తివంతమైంది. మరి అప్పుడు భగవంతుడు అని ఎలా అవుతాడు అసలు? ఆత్మ భగవంతుడు ఎవరైతే బ్రహ్మ ఉందో, బ్రహ్మనుందో, ఈ బ్రహ్మజ్యోతి అది ఆత్మ. అసలు భగవంతుడు ఎలాగైతే అందరికంటే ఉన్నతమైన వాళ్ళు, ఉన్నతమైన శక్తి ఎలా అవుతుంది, లేదా ఆత్మ ఎలా అవుతుంది? అది పూర్తిగా ఇది శాస్త్రానికి విరుద్ధం. కొంచెం ఏమాత్రం కొంచెం బుద్ధి ఉన్న ఈ ప్రశ్నలు మనం అడగచ్చు. వాళ్ళకి సమాధానం లేదు. నేను ప్రభు చెప్పినట్లు వాళ్ళు ఏమి వీటి గురించి సమాధానం చెప్పరు. అది ఎలా అయిందంటే అది అయిందంటే అనిర్వచనీయం. ఏంది అనిర్వచనీయం? నువ్వు ఒక దాని గురించి మాట్లాడినప్పుడు దాన్ని నిర్వచించాలి మొట్టమొదట. దాని గురించి చెప్పినాడు, దాని యొక్క లక్షణాలు ఏంటో కూడా మనకి తెలియజేయాలి. మనం తెలియజే పూర్తిగా భగవంతుడి యొక్క లక్షణాలు మనం అన్నీ, మనం చెప్పుకున్నట్లు అన్నీ కూడా ఆదిశేషం ఇంకా కీర్తిస్తూనే ఉన్నా కానీ అది పూర్తి అవ్వలేదు. కానీ కొన్ని లక్షణాలైనా చెప్పాలి. అలాగే అదేవిధంగా మాయ యొక్క కొన్ని లక్షణాలు ఏంటి అంటే మాయ భగవంతుడి కంటే శక్తివంతమైందా తెలియదు. అది ఎవరు, అది మనం ఎలా వచ్చింది, ఏమిటి, ఏమి నిర్ణయించింది మరి? కానీ అంతా మాయలో ఉంది. మనం చేసేది మాయే, అంతా మాయే, మనం వినేది మాయే, అంటే మొత్తం మాయే. అసలు వాడే మాయ కాదు కదా. మనమందరం కృష్ణుడి యొక్క సేవకులం. కృష్ణుడు చెప్తున్నాడు మమైవాంశో జీవలోకే జీవం, వీళ్ళందరూ మా యొక్క అంశలు అని చెప్తున్నాడు. అదేవిధంగా అనేక పురాణాలు, ఉపనిషత్తులు, భాగవతం, భాగవతాన్ని తిరస్కరిస్తాడు మాయవది. ఇది ఎవరో ఉపదేవుడు రాశాడు కాబట్టి దీన్ని మేము అంగీకరించాం, పురాణాలను అంగీకరించాం, ఇది అర్ధ కుక్కుట న్యాయం ఇదంతా వాళ్ళది. అంటే వాళ్ళకి ఏదైతే నచ్చిందో వాళ్ళు తీసుకుంటారు, నచ్చంది వదిలేస్తారు, అది తప్పు, అది ఎవరో రాశారు అని చెప్పేస్తారు. కాబట్టి అనేకమైనవి ఉన్నాయి, మనం చాలా చెప్పుకోవచ్చు. కానీ మనం తీవ్రమైన భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటేనే నిరంతరం మనకి ఆధ్యాత్మిక జీవనంలో ఉత్సాహం ఉంటుంది. ఆ విధంగా తిరిగి మనం కృష్ణుడిని చూడగలం. లేదంటే చాలా చాలా కష్టం ఈ భౌతిక సంసారం నుండి బయటపడడం, తిరిగి భగవంతుని చేరుకోవాలి. కృష్ణుడు, హరే కృష్ణ. శంకరాచార్య మొదట్లో చెప్పారు కానీ చివరికి, అంటే చాలా మాయవాదం, మాయవాదానికి మూలం ఆచార్యులు ఆయనే, శంకరాచార్యులే చెప్పారు మొత్తం ఇదంతా భాష్యం. కానీ ఆయన అలా చెప్పడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే అప్పుడు శూన్యవాదం బౌద్ధ మతం ప్రచారంలో ఉంది కనుక దాన్ని తీసేసి తిరిగి వేదాలని మళ్ళీ ఇంట్రడ్యూస్, అంటే తీసుకురావడానికి, వేదాన్ని ప్రమాణం చేయడం కోసం శంకరాచార్యులు వేదాలను తీసుకొని వాటిల్లో ఏదైతే అభేదవాక్యం, వేదాల్లో భేదవాక్యం అభేదవాక్యం మనం చెప్పుకున్నాం రెండు ఉంటాయి, ఏదైతే అభేదవాక్యాలు ఉన్నాయో సర్వం కల్విదం బ్రహ్మ తత్వమసి ఇట్లాంటి కొన్ని తీసుకొని మిగతా వాటిని అన్నింటినీ, ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పాను ఏంటి, భాగవత పురాణాన్ని తిరస్కరించేశారు, పురాణాలు మేము అంగీకరించామంటే ఏంటది? పురాణాల్లో భాగవతం కూడా వ్యాసదేవులు వాటి రాసిందే అది మనకు తెలుసు, కానీ వాళ్ళు తిరస్కరించి ఆ విధంగా శంకరాచార్యుల వారు భాష్యం చెప్పారు, ఆ విధంగా వేదాలను తిరిగి ప్రమాణం చేశారు. తర్వాత ఇదంతా కూడా ఒక అంచెలు అంచెలుగా పూర్తి భగవంతుడి జ్ఞానాన్ని జనానికి ఇవ్వడం అన్నమాట. ఎందుకంటే జనం మొట్టమొదటి స్థితిలో ఎప్పుడైతే శంకరాచార్యులు వచ్చారో అప్పుడు నేరుగా మీరందరూ కృష్ణుడి యొక్క సేవకులు ఇట్లా ఈ జ్ఞానం అనేది అర్థం కాదనమాట వాళ్ళకి వెంటనే. కాబట్టి ఒకదాని తర్వాత ఒకదాని. ఇంకొక విషయం ఏంటంటే ఈ మాయావాదం అనేది ఏదో ఇప్పుడు ఉండడం లేదా శంకరాచార్యులు చెప్పడం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. ఈ భౌతిక సంసారం ఉన్నప్పటి నుంచి మాయావాదం ఉంది. ఎందువలనంటే అదే కదా మనకు కారణం, భౌతిక సంసారం ఉండడానికి కారణం ఏంటి, భగవంతుడిని తిరస్కరించడం. ఇక్కడ మాయావాదం ద్వారా ఏం చేయొచ్చు? భగవంతుడు ఉన్నాడని తిరస్కరించాం, భగవంతుడు సేవనే తిరస్కరించవచ్చు. మనం సేవ చేయాల్సిన పని లేదు, మనమే భగవంతుడు, మనం బ్రహ్మం. ఆ విధంగా కూడా అది కూడా ఒక రకమైన అహంకారమే, ఇంకాను చాలా సూక్ష్మ స్థితిలో అది కూడా ఎథిజం. దాన్నే ప్రభుపాదుల వారు ఏమని చెప్తారంటే నాస్తికవాదం, కానీ ఆస్తికవాదం రూపంలో ఉన్న నాస్తికత్వం అది.